అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంతశ్రుతిఘిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మగః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజల్తమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆదుభావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురవో రసికాః భువి భావుకాః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు భాగవత సప్తాహంలో పారాయణలో పాల్గొన్న భక్తులందరికీ పేరు పేరున మంగళాశాసనం. అందులో ఎంతోమంది గోత్రనామాలతో పాల్గొన్నారు, ప్రత్యేకంగా పారాయణము చేయించుకున్నారు. 10 మంది పండితుల్ని ఇక్కడ తీసుకొచ్చి పోషించడం మాటలు కాదండి. కాశీలో కనీసం ఒక రూమ్ తీసుకుంటే 1200 రూపాయలు అయిపోతుంది వాళ్ళ. అక్కడి నుంచి ఇక్కడికి పొరపాటున ఆటో ఎక్కామా ప్లేటో ఏకది. ఇంకా పరాయి ప్రాంతం కనుక పొద్దున్నే లేచి లేవగానే ఎవరైనా కాఫీ తాగాలని పెడితే వెళ్ళినప్పుడల్లా 100 రూపాయల నోటు తీసామా 100 ఇహ దాని బతుకు అంతే బొంద అన్నట్టుగా ఉంటుంది. మీరు అందరూ అనుభవిస్తున్నారు కదా. భోజన కార్యక్రమానికి అన్నపూర్ణ మాత కటాక్షం వల్ల కాస్త కాస్త అన్న సత్రాలు ఉన్నాయి కాబట్టి కాపాడుతున్నాయి కానీ లేకపోతే మాదిరివాడు భరించలేడు. ఇక్కడ ఇంత ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమం ఒక సప్తాహం అంటే 10 మంది పండితులు పోషించడం ఎంత కష్టం తెలుసా. పండితుడిని పోషించడం కంటే ఏనుగుని పోషించడం తేలిక అన్నాడు తెనాలి రామకృష్ణుడు. నేను అలా ఎందుకంటే ఏనుగు ఒకేసారి వేసేస్తాం, బండి చెరుకు తినేసి వెళ్ళిపోతుంది. కానీ పండితుడు అలాగదే, మంచం లేకపోతే ఒక సణుగుతాడు, కుర్చీ లేకపోతే ఒకడు చదువుతాడు, ఒకడు మంచమే కావాలంటాడు, ఒకడు మంచం వద్దు సాపే కావాలంటాడు, ఒకడికి రాత్రికి పలహారమే కావాలి, ఒకడికి పలహారం భోజనమే కావాలి. పాపం మా వాళ్ళు మంచివాళ్ళు కనుక ఈ 10 మంది ఏది పెడితే తిన్నారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పట్లేదా సామెత. కానీ సహజంగా పండితులు పోషించాలంటే వాళ్ళకి నియమాలు ఉంటాయి కదా. నియమాలు లేని వాడు రోడ్డు మీద ఏదైనా తినేస్తాడు. వీళ్ళు అలా తినరాయే. శుక్రవారం ఒకరికి నియమం, ఇవాళ నాకు శుక్రవారం ఉండింటాడు అంటే పద్మాగర్ గారికి శుక్రవారం శనివారం అవుతుందా. అందరికీ శుక్రవారమే. ఆయన ఉద్దేశం ఇవాళ నాకు శుక్రవారం అంటే శుక్రవారం నాడు నేను భోజనం బదులు ఏదో పలహారం తింటానండి. 50 ఇడ్లీలు కంటే ఎక్కువ తినలేను. కాస్త సాంబారు దాంతోపాటు వేరుశనగ కూడ చట్నీ, మళ్ళీ ఉత్తి ఇడ్లీ అయితే తింటాం. కాస్త ఉప్మా కూడా చేస్తే నోటికి కొంచెం నాన ఉంటుంది, లేదు కొంచెం పెసరట్టు కూడా ఉంటే ఇంకొంచెం మంచిది. అలా ఏవో నియమాలు ఉంటూ ఉంటాయి. మరి ఇవన్నింటినీ తట్టుకుంటూ కార్యక్రమం చేయించాలంటే ఆర్గనైజర్స్కి అంత తేలికేం కాదు. ఈ మధ్యకాలంలో తపస్సు చేస్తున్న వాడిని పరీక్షించడానికి ఏ రంభోవరోసు వస్తే ఈ తపస్సు భగ్నం అవుతుంది. మళ్ళీ అంటే కోపం లాంటివి రాకుండా చూసుకోవాలి. ఎవడు దూర్వాసుడో, ఎవడు విశ్వామిత్రుడో, ఎవడు వశిష్ఠుడో తెలియదు అవునా. అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా భగవంతుడు నన్ను అనుగ్రహించి వశిష్ఠ వామదేవుల వంటి విశిష్టుల్ని నాకు అంటగట్టాడు. అందువల్ల నేను చాలా అదృష్టవంతుడయ్యాను. పాప వాళ్ళు ఏం తిన్నారో తెలియదు, ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు వాళ్ళ నోట్లోది మాట వస్తే ఒట్టు. ఈ 7 రోజులు ఆ పక్క రూముల్లో వాళ్ళు ఉన్నారన్న పేరే కానీ అసలు పారాయణ పురులు లేరేమో అని భ్రమ కలిగింది నాకు. అందరిలోకి చక్క, అసలు భరత కుమార్ గారు లాంటి శాంత పురుషుడు ఎంత అదృష్టం నాకు దొరకడం, మా అన్నయ్య గారు లాంటి పుణ్యాత్ముడు, శర్మ గారు లాంటి మహాపుణ్యాత్ముడు, తాతగారు లాంటి ఉత్తమోత్తముడు, సత్యనారాయణ గారు, ఆ సత్యనారాయణ గారు, సీతారామమూర్తి గారు, కోటవారు, వీరంతా వశిష్ఠుణ్ణి తోసి రాజుని శాంతం సత్వగుణాన్ని పుణికిపుచ్చుకున్న పుణ్యాత్ములు. అందుకే వాళ్ళు ఏమీ కిక్కురు అనకుండా కాలక్షేపం చేశారు. వారందరికీ మీరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. వాళ్ళు వేళకొళంగా కూడా చెప్పటం, నిజంగానే చెబుతున్నాను, మనస్ఫూర్తిగానే చెబుతున్నాను. అటువంటి పుణ్యాత్ములకి ఆఖరిని ఇప్పుడు నమస్కారం చేయదు కానీ చివరిన నమస్కారం చేయండి. అందరూ సహకరిస్తే కానీ ఇంత కార్యక్రమం జరగదు కనుక. ఇంతమందిని ఓ తోటకు చేర్చి కార్యక్రమం అంతా భుజస్కంధాల మీద వేసుకుని ప్రణవపీఠ యాత్రా నిర్వహణ చేస్తున్న సూరిబాబు గారికి కూడా 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుద్దాయం వద్దు, కేవలం 100 ఏళ్ళు మాత్రమే జీవించాలని దీవిస్తున్నాను. మళ్ళీ 100 కంటే ఎక్కువ ఉంటే మిగతా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. 100 మీద ఒక్కరోజు చాలండి, మళ్ళీ 7 ఏళ్ళు అంటే కొంచెం కష్టం కానీ 100 సంవత్సరముల మీద ఒక దినము బ్రతికి ఆ తర్వాత గురువుగారికి సేవ చేయడానికి వైకుంఠానికి వచ్చేద్దురుగాక. వైకుంఠంలో కూడా భాగవత సప్తాహాలు చేస్తాం మేము. అక్కడ కూడా చాలామంది శ్రోతలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తావురా అని ఆయన అడిగారు. ఆ మధ్యన వెళ్ళిపోదాం అనుకుంటే శిష్యులు వద్దన్నారు, అందుకని ఇంకొక 36 ఏళ్ళు భూలోకంలో భాగవత సప్తాహాలు చేసి వస్తానన్నాను. ఆ తర్వాత అక్కడికి వచ్చేటప్పుడు ఏమంటే, రాముడు గారు అక్కడ కూడా భాగవత సప్తాహానికి రావాలి మరి, ఇలాగే కుర్చీలో కూర్చుని పైన హరేరామ దుప్పటి వేసుకోవాలి. అందరికీ వైకుంఠం నుంచి దివ్య విమానాలు, గరుడ వాహనం వంటి వాటిని పంపిస్తాం మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు నా కోసం అక్కడ పూర్ణకుంభ స్వాగతం చెప్పండి. ఎవరు ముందో ఎవరు వెనుకో చెప్పలేం కనుక. అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు మాత్రం ఇంకందరికీ పురాణానికి ఛాన్స్ ఇవ్వకుండా నేనే చెబుతాను, ఎందుకంటే అక్కడ విష్ణువు వింటూ ఉంటాడు కనుక. డైరెక్ట్గా ప్రత్యక్ష రూపంతో వింటాడు, ఇక్కడ పరోక్ష రూపంతో వింటాడు ఆయన. ఇక్కడ కనబడి కనబడకుండా వింటాడు, అక్కడ ఎదురుకుండా వింటాడు. సరే, ఏది ఏమైనా వీరందరూ కూడా భగవద్ అనుగ్రహం పొందినవారు గనక పరమ పవిత్రమైన కాశికాపురంలో విశ్వేశ్వరుని సన్నిధానంలో చేరగలిగారు. ఈ అవిముక్త క్షేత్రంలో, ఏనాడు పరమాత్ముని చేత విముక్తము పొందనటువంటి క్షేత్రంలో ఇన్నేసి రోజులు ఉండడం అంటే మాటలు కాదు, ఉండడం ఒక ఎత్తు అయితే ఇటువంటి చోట భాగవత సప్తాహాలు, కాశీఖండ సప్తాహాలు వినడం అంటే కోటి జన్మల సుకృతం అన్నమాట. అది చాలామంది ఉన్నారు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు, కానీ అందులో ఎంతమంది రాగలుగుతున్నారు, 200 మందో ఎంతమందో రాగలుగుతున్నారు. 10,000 మంది ఉంటున్నారట ఇక్కడ కాశీలో తెలుగు వాళ్ళు, అందులో 200 మంది వింటున్నారంటే వీళ్ళకి కోటి జన్మలలో ఓ మహాసుకృతం ఉంది. ఆ సుకృతం లేకపోతే ఈ కాశీఖండమో లేక భాగవతం వెళ్ళలేరు. దీన్ని ప్రధానముగా మీకు సమర్పించడానికి మూలకారకులు శ్రీ సబిత గారు, నారాయణ పరమేశ్వర్ గారు, వారిద్దరూ కూడా మహానుభావులు. వారికి భాగవత అధిష్టాన దేవత అయిన శ్రీకృష్ణ పరమాత్మ, ఈ వారణాసి క్షేత్రానికి అసలు లోకాలకి భర్త, భువన భర్త అయిన కాశీ భవన భర్త విశ్వనాథుడు ఎల్లవేళలా శుభం కలిగించుగాక అని మంగళాశాసనం చేస్తాం. పరీక్షిత్ అదృష్టవంతుడు కనుక సుకుడి ద్వారా అడిగి అడిగి ఎన్నో భాగవత కథలు విన్నాడు. ఒకరోజు ఆయన ఏమన్నాడు, ఎన్నిసార్లు విన్నా భాగవతం ఇంకా వినాలని అనిపిస్తూనే ఉన్నది. శ్రీకృష్ణుడి యొక్క లీలలు, కృష్ణ భక్తుల యొక్క లీలలు, వారి చరిత్రలు చెవులకు ఆనందం కలిగిస్తున్నాయి, బ్రహ్మానందం కలిగిస్తున్నాయి. అందుకే ఇంకా వినాలనుకుంటున్నాను. ఆహారం ఎంత రుచిగా ఉన్నా ఒక స్థాయి దాటి తింటే విరక్తి కలుగుతుంది. మీకు పాయసం ఇష్టం అనుకుందాం, 1 గ్లాస్ తాగుతారు, 2 గ్లాసులు తాగుతారు, మహాయితో కొండ తాగుతారు, ఆ తర్వాత చిచ్చి విరక్తి కలిగిందంటారు, వికారం పెడుతున్నప్పుడు. అందుకే పొద్దున ఎక్కువ తినవాడు మళ్ళీ సాయంత్రానికి నాకేమొద్దు మధ్య దగ్గర పడుకుంటాను అంటాడు, మార్నింగ్ ఎక్కువైతే ఈవినింగ్కి ఇంకా వస్తే. ఆహారం ఎక్కువ తినలేము, సంగీతం ఎంత ఇష్టమైనా ఓ స్థాయి దాటి వినలేము. అలా ఏ వస్తువు మీదైనా విరక్తి కలుగుతుంది. విరక్తి కలిగించని వస్తువు ఒక్క భాగవత అమృతం మాత్రమే. ఎంత తాగినా, చెవులతో ఎంత విన్నా ఇంకా వినాలనుకుంటుందిట. ఎవడో మూర్ఖుడు ఉంటాడు అట్టవాడు, అటువంటి తప్ప చెవులకు తనివయ్యని రెడి చెనటియ్యగలడే, నా చెవులకు ఎక్కువైపోయిందని వాడు ఎవడు ఉంటాడా, ఎవడో ఉండట, ఏదో పూర్వజన్మ పాపం ఉన్నవాడు తప్ప. అందువల్లే నాకు కృష్ణుడి చరిత్ర చెప్పు. హరి భజిల్చు హస్తములు హస్తములు, అచ్యుతుగోరి మృక్కుత చిరము శిరంబు విష్ణు కథ చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తిల్చిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు బోభువిల్. భక్తితో హరిని సేవించే చేతులే చేతులు, తక్కిన చేతులు చొప్పనాథులు. కృష్ణుడి మీద పువ్వులు పెట్టి తులసీదళాలు వేసి హారతిచ్చి అగరత్తులు ధూపమిచ్చి ఆయన్ని సేవించే చేతులే చేతులట. ఆయనకి వినయంగా వంచి నమస్కరించిన శిరస్సే శిరస్సు. మీకు భగవంతుడు తలెందుకు ఇచ్చాడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి వంగి నమస్కరించాలి, ఆయనకు మొరక్కాలి. అలా మొక్కిన శిరస్సు శిరస్సు అది కైలాసంలోని మానస సరస్సు, లేదంటే మురికి నీటి సరస్సు. ఇక హృదయంలో ఎప్పుడూ విష్ణువు యొక్క కథే వినపడాలి. మన హృదయం ఆయన కథ మీద లగ్నం అవ్వాలి. అలా విష్ణుని యొక్క కథ మీద చేర్చిన చిత్తమే చిత్తం. తక్కిన చిత్తాలు చిత్తాలు కావు, పనికి మాలిన విత్తాలు, కుళ్ళిపోయిన పొత్తాలు. ఇందిరావరుగను దృష్టి దృష్టి, లక్ష్మీవల్లభుణ్ణి చూచే కళ్ళే కళ్ళు. మీ అందరికీ కళ్ళు ఇచ్చాడుగా, అందుకే ఆ లక్ష్మీనారాయణుని ఆనందంతో చూసి ఆహా లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ అని పాడుకుంటున్నారు. ఆయన చూడగానే శరీరం గగుర్పాటుకు గురవ్వాలి. మన చూపులతో ఆయన్ని చూడాలి. ఎందుకు పనికి మనల్ని చూస్తే ఉపయోగం? మురవైరి నృతించిన వాణి వాణి. పూర్వం మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు కారు కోతలు కూసేవాడు. వాడు ఏం మొగుతాడో తెలియదు, అందరినీ నోటుకొచ్చాడు తిడతాడు, ఎప్పుడు ఎవరు తిడతాడో తిడదు. ముఖ్యంగా హిందువులు అంటే వాడికి మంట, అందువల్ల హిందూగళ్ళ బొందుగళ్ళ అని తెగదుడుతూ ఉంటాడు వాడు. అందుకని వెంటనే కృష్ణుడు చక్రంతో నరికి పారేశాడు వాడిని. ఈ విధంగా మురాసురుణ్ణి హరించిన పరమాత్మ నామాన్ని ఏం చేయాలన్నమాట, నోటితో పలకాలి, కృష్ణ కృష్ణ అని రోజు కృష్ణుని తలుచుకోవాలి. అలా కృష్ణుడిని తలుచుకునే నాలుకే నాలుక. ఆ నాలుక కాక ఇంకా తక్కిన నాలుకల్ని యముడు చీలికలు చేస్తాడు, తన వాలుతో చీలికలు చేసి పారేస్తాడు. కాబట్టి మన నాలుకతో ఏం చేయాలి? నిత్యం కృష్ణ వాసుదేవ అని ఆయన స్మరణం చెయ్యాలి. అదే నిజమైన వాక్ అంటే, తక్కిన వాక్కులు కావన్నమాట అది. ఇంకా చెవులు ఉన్నాయి, నిత్యం ఆయన కథలు వినే చెవులే చెవులు, అంటే మీ చెవులే చెవులు. దిక్కుమాల పాటలు వింటూ ఉంటారు కదా కొన్ని ఇంట్లోకి వచ్చి, ఆ పాటలు వినేటటువంటి ఉన్నాయి, అవి వేస్ట్ ఎందుకు పనికిరు అనమాట. అలాంటి దిక్కుమాల గొంతుకుతో పాడేటటువంటి పాటలు వింటూ ఉంటే ఒళ్ళు జలధరిస్తుంది, ఆ చెవుల్లో శేషం కరిగించి పోస్తాడు యముడు. అదే భగవంతుడైన వాసుదేవుని కథలు శ్రద్ధతో వింటే అప్పుడు ఆహా వీడి చెవులు చెవులు, ఈ చెవులతో భాగవత కథ పద్మాకరు చెబుతూ ఉన్నంతసేపు వీళ్ళు విన్నారు కాబట్టి వీళ్ళని శరీరం విడిచాక నూరేళ్ళు గడిచాక వీరిని వైకుంఠానికి పంపుదాం అనుకుంటాడు యముడు అనమాట. కాబట్టి మన చెవులు ఎప్పుడు చెవులు అవుతాయి? ఆయన కథలు వింటేనే అవి చెవులు. అందువల్ల తప్పనిసరిగా నేను కృష్ణుడి కథ వినాలనుకుంటున్నాను. హరిపాద తీర్థ సేవాపరుడై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగములంగముల పరమేశ్వరు నాకు తెలియ పలుకవే మౌని అన్నాడు ఆయన. శ్రీమన్నారాయణుని పాదాల నుంచి పుట్టిన తీర్థం ఒకటి ఉన్నది, గంగ. ఆ గంగను నిరంతరం సేవించాలి, అనగా నిరంతరం భగవత్ పాదసేవ చెయ్యాలి. అలా పాదసేవ చేసేటటువంటి మహానుభావుడి అవయవాలే అవయవాలు. నిత్యం భగవంతునికి తన శరీరం సమర్పించిన వాడు అవయవాలు అవయవాలు తప్ప తక్కిన వాడి యొక్క చేతులు కాళ్ళు ముక్కులు అసలు అవయవాలు కావు. అవి తోలుబొమ్మలాటి కోసం ఏర్చి కూర్చున్నటువంటి కీలు బొమ్మలు అన్నమాట. అందుకే నేను అడుగుతున్నాను, ఆ పరమేశ్వరుడి గురించి మునీశ్వర నాకు విశదంగా చెప్పు, స్పష్టంగా చెప్పు, అర్థమయ్యేలా చెప్పు, మింగేయకుండా చెప్పు. కుక్క తరువుకొస్తుంటే పారిపోయిన వాడు పారిపోతాడు, అలా పారిపోయేలా కాకుండా స్పష్టంగా చెప్పు అని అడగ్గా అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. అనుడు వేదవ్యాస తనయుడా అభిమన్యు తనయుని చూచి ఇట్లనియ ప్రీతి జనవర గోవింద సుఖుడుకు చేలుండు నానొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింపవరుల కార్పణ్య వృత్తి అడుగబోవక తనకు తా నబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా దలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబున గడపుచు నుండునంత. ఈ విధంగా అభిమన్యుని కుమారుడు అడగ్గా వేదవ్యాస తనయుడు ఏమన్నాడు, నాయన చాలా మంచి ప్రశ్న వేశావు, శ్రీకృష్ణుడి లీలలు వినేవారు అందరూ ఆనందిస్తారు, ఆ కథ చెప్పేవాడిని నేను పలకించిపోతున్నాను, శ్రీకృష్ణ పరమాత్మునికి సంబంధించిన ఒక దివ్య కథ చెబుతాను, ఇది కృష్ణ చరిత్ర, కృష్ణుని యొక్క స్నేహితుని చరిత్ర, సఖభక్తి అంటే ఏమిటో తెలియజేసినటువంటి సఖ్యభక్తికి సంబంధించినటువంటి కథ అది చెబుతున్నావి. గోవిందునికి చిన్ననాటి మిత్రుడు ఒకడున్నాడు, ఆయన పేరు కుచేలుడు, అసలు పేరు కుచేలుడు కాదు, సుధాముడు ఒత్తుతారాయన్ని, కానీ ఆయన బట్టలు చిరిగిపోయి ఉండేవిట, అదే చిరిగిపోయిన వస్త్రమే కట్టుకునేవాడు దారిద్ర్యం వల్ల, బట్టలు చిరిగిపోయి పాడైపోతే ఉతుక్కుని మళ్ళీ కుళ్ళు వస్త్రం కట్టుకునేవాడు కాదు, ఏ పూట కాపూట ఉతికి రెండే రెండు గొడ్డలట, ఈ గొడ్డ ఉతికి ఆ గొడ్డ, ఆ గొడ్డ ఉతికి ఈ గొడ్డ, అవి మళ్ళీ చిరుగులు కనపడకుండా మడతలు వేసి కట్టుకునేవాడు వాడు లుంగీలాగా, అంత దరిద్రపు వస్త్రం కట్టుకున్నాడు కనుక, కు అంటే చెడ్డ చేలము ధరించాడు కనుక, పనికి మాలిన వస్త్రం ధరించాడు కనుక ఆయన కుచేలుడు అన్నారు. తెల్లని పెంచి కాస్త ఉతగ్గా ఉతగ్గా కొంతకాలానికి అది ఏమైపోయిందనమాట, అలుగుగొడ్డలు అయిపోయింది, అయినా పాపం దాన్నే ఉతుక్కుని కట్టుకునేవాడు వేరే దిక్కులేక. అసలు శాస్త్రం ఏంటంటే ఈ గళ్ళలుంగీలు అవి కట్టుకుని పారాయణలు చేయకూడదు, దరిద్రం అంటే అదో దరిద్రం ఉండదు, ఇక మీదట పారాయణం చేసేటటువంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని పంచి మాత్రమే లుంగి కింద కట్టుకోండి, అసలు రంగు లుంగీలు కట్టకూడదు. సంస్కృతం మీద సంస్కృతి మీద వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు హాయిగా ఇలాంటి పంచినే అందమైన లుంగీగా కట్టుకోండి, బంగారు లాంటి లుంగీలు వస్తున్నాయి ఈ మధ్యన, దిక్కుమాలాళ్ళ లుంగీలు మనకొద్దు, గోమాంసం తినేవాళ్ళ లుంగీలు అసలు వద్దు మనకి, మన లుంగీలు మనకున్నాయి అవే అంగీల కింద కట్టుకోండి, ఏం పర్వాలేదు, దానివల్ల ఎంతో లాభం కూడా, మన చూస్తే అందరూ సంతోషిస్తారనమాట, మన వస్త్రాన్ని బట్టి కూడా మనకు విలువ వస్తుంది. ఆయనే కూడా తెల్ల వస్త్రం ఉతుక్కు ఉతుక్కుని చివరికి అలుగుగొడ్డలు చేసి కట్టుకుంటున్నాడంటే పాపం ఎంత బాధపడ్డాడు అదండి. విజితేంద్రియుడి పైగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ఇంద్రియాలు అదుపులో పెట్టాడు, జయించాడు, ఇంద్రియాలను జయించడం అంత తేలిక కదా, ఆయన జయించిన వాడు బ్రహ్మజ్ఞాని, వేదమవి చదువుకున్నటువంటి వాడు. దారిద్ర్యం ఎంత బాధిస్తున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యో నాకు దారిద్ర్యం ఉన్నదండి, తిండి లేక బాధపడుతున్నాను, వస్త్రాలు లేక బాధపడుతున్నాను ఇవ్వండి అని యాచించేవాడు కాదు, యాచన వల్ల గౌరవం పోతుంది, ఎప్పుడు యాచించకూడదు, తన ఎంత తాను ఎవరైనా ఇస్తే కాదనకూడదట, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ధర్మశాస్త్రం చెబుతున్నది. అందున శుక్రుడు బృహస్పతి కలిపి చెప్పిన ధర్మం ఒకటి ఉంది, ఇద్దరు కలిపి చెప్పినవి చాలా అరుదుగా ఉంటాయి, ఇద్దరు కలిసి చెప్పినవి కొన్ని ఉన్నాయి, అందులో ఒకటి ఏంటంటే నీ అంతట నీవు ఎవరిని అడగకు, అడగడం యాచన అది నరకమే, ఎవరైనా ఇస్తే తిరస్కరించకు అహంకారంతో, నేను పుచ్చుకోవడం ఏమిటనకు, అది అహంకారం, అహంకారము యాచన పునర్జన్మనిస్తాయి, ఎవరైనా ప్రేమతో ఏదైనా ఇస్తే నేను పుచ్చుకుంటానా చెయ్యి చాచనం వద్దు అనకూడదట, వద్దంటే అహంకారం. మళ్ళీ సన్యాసులకు కాదు ఇది, నేను చెప్పేది గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి, సన్యాసులు వేరనుకోండి, యతులు సన్యాసులు వాళ్ళ నియమాలు వేరుగా ఉంటాయి, గార్హస్థ్య నిష్ఠాగరిష్ఠులైన వారికి మాత్రమే నియమం, ఇది ఎరిగిన వాడు కుచేలుడు, అందుకనే వరుల దగ్గరికి వెళ్ళి నాకు ఇమ్మని అడిగేవాడు కాదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు బియ్యం కావాలి బట్టలు కావాలి అని అడగడం, ఎవరైనా ఇస్తేనో కాదనడట, అందుకే తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కములుగా దలంచి, తనంత తాను ఎవడైనా పట్టుకొచ్చి వచ్చి చేతిలో రూపాయి పెడితే ఆ ఒక్క రూపాయి కాసే ఆహా ఈ పూట నాకు ఇవే 10,000, భగవంతుడు నా పాలిటికి 10,000 పంపాడు అనుకునేవాట. నిష్కము అంటే 12 గ్రాముల బంగారంతో తయారు చేసిన ఒక నాణ్యం, 12 గ్రాముల బంగారంతో తయారు చేసినటువంటి ఒక కాయిన్, గోల్డ్ కాయిన్ని నిష్కము అనేవారు పూర్వం, 10,000 నిష్కములు అనుకునేవాట్టు ఒక్క రూపాయి ఇస్తే, దానితోటే సంతోషిస్తూ ఏదో రకంగా కుటుంబం నడుపుతున్నాడు. ఆ రోజుల్లో ఇల్లుండేది కూలిపోతున్న గుడిసె, ఆ గుడిసెలో పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు నక్షత్రాలు కనబడేవారు, వర్షాకాలం వస్తే ఇక పడవ గొడుగు తప్పదు. మేము కొంతకాలం గణపూరంలో ఊళ్ళో ఉన్నానండి, అక్కడ ఒక అద్దింట్లో ఉన్నాం, ఆ అద్దింట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు, పడవ గొడుగు ఇచ్చారు మాకు, వర్షాకాలంలో ఇంట్లో పడవ వేసుకుని గొడుగు వేసుకుని తిరగమన్నారు, అంటే అర్థమైందిగా మీకు అదనమాట, ఇంకా దాని గురించి వివరించక్కర్లా. అలా ప్రస్తుతం ఇల్లు కూడా పడవ గొడుగుతో వెళ్ళవలసిన ఇల్లు పాపం అంత పూరి గుడిసే, ఆకులు కూడా శిథిలమైపోయాయి, చిల్లులు పడ్డాయి. ఆ ఇంట్లోనే ఏదో కాలక్షేపం చేసేవాడు. ఆ ఇంటి పెరడు ఉన్నది, పెరట్లో గోంగూర, బత్సలి కూర, తోటకూర, పాలకూర ఇలాంటి ఏవో కూరగాయలు పెంచుతూ ఆవిడ వాటితోటే పిల్లలకు అన్నం పెట్టేది. నిజానికి అన్నం అనకూడదు అక్కడ, ఆహారం. రోజు తోటకూర పులుసు గ్లాసుల్లో పోసిస్తే గడగడ తాగేస్తాడు. కొంతమందికి చారు తప్ప ఏం అక్కర్లేదు, కూర అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కుమారు చారు 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 చారు. అలాగే ఆ ఇంట్లో వాళ్ళు కూడా క్యారం అన్నప్పుడల్లా వాళ్ళు ఆవిడ బత్తలి పులుసు, తోటకూర పులుసు, పాలకూర పులుసు ఇలాంటి పులుసులతోటే కాలక్షేపం చేసేది. పిల్లలకు కూడా తెలుసు, అందుకే వాళ్ళ అమ్మని అన్నం అని అడిగేవారు కాదు. మొత్తం మీద జీవితం నడుస్తున్నది. బోలుడు సంతానం, 10 మంది కొడుకులు, 6 కూతుళ్ళు అని కొన్ని చోట్ల అన్నారు, కొంచెం ఎక్కువ మంది కూతుళ్ళు, కొన్ని చోట్ల తక్కువ చోట అన్నారు. ఈ సంహితల్ని పక్కన పెడితే మొత్తం మీద ఆయనకి గంపెడు సంతానం. మళ్ళీ గంపలో ఎంతమంది ఉన్నారని లెక్కెట్టకండి, ఇప్పుడు నేను లెక్కట్లేను. బహు సంతానం అన్నారు. ఇంతమంది పిల్లలు పోషించలేడు. అదేంటో విచిత్రం చూసారా, దరిద్రుడికేమో సంతాన సంపద ఎక్కువ ఉంటుంది, అసలు సంపద ఉన్నవాడికేమో సంతాన సంపద ఉండదు. ఏమిటో భగవంతుని లీలలు విచిత్రంగా ఉంటాయి చూడండి. ఇంటి నిండా పిండి వంటలు ఉంటాయి, కానీ ఆ ఇంట్లో వాడికి సమస్త రోగాలు ఇంట్లోనే ఉంటాయి. వాడు ఒంట్లో పిండి వంటలు ఇంట్లో, రోగాలు ఒంట్లో. ఇంట్లో లడ్డూలు ఉంటాయి తినలేడు, కారపూస ఉంటుంది, కారం బూందీ ఉంటుంది, వీడికి ఒళ్ళంతానేమో బీపీ ఐపీ అది తింటే. కాబట్టి స్వీట్ తినలేడు, హాట్ తినలేడు, కాఫీ తాగితే గ్యాస్, మజ్జీ తాగి పడుకోవడం రాత్రికి, భోజనం తీయలేడు, ఏమి తినలేడు. కానీ ఒక్కొక్కడికి గంజి తాగితే కూడా అరిగిపోతుంది, రాయి కడుపులోకి వెళ్ళిపోయినా అరిగిపోతుంది. వాడికి ఇంట్లో ఏం కనపడదు, తినాలనుకున్న వాడికి ఉండదు, అన్నీ ఉండేసరికి ఏమీ తినలేడు. మా చిన్నప్పుడు సామెత చెప్పేవారు మా నాన్నగారు, రాళ్ళు తిని అరిగించుకునే వయస్సులో 4 రాళ్ల కోసం వెతుక్కున్నాం, అప్పుడు ఆ 4 రాళ్ళు కూడా దొరకలేదు, ఇప్పుడు 4 రాళ్ళు వెనకేసాక 4 రాళ్ళు కదా వేరుశనగ గుళ్ళు కూడా తినలేకపోతున్నాం అన్నారు. నిజమే, మీరు చూడండి, మంచి వయస్సులో అన్నీ అరిగే టైంలోనేమో బతకడానికి నానా యాతన పడతాడు, సంపాదన వెంట పడతాడు. బాగా సంపాదించి మూట సంపాదించాక ఆ మూట వీడు తాట తీస్తూ ఉంటుంది, ఏమీ తినలేడు వీడు. ఉప్మా తినలేడు, బంశీరావు ఉప్మా అంటే అడిగిపోతాడు, అది కంసీకరతో కొట్టినట్టు ఉంటుంది అనమాట. అదేంటో అందుకని చెప్తున్నది ఏంటంటే, పాప వాళ్ళకి సంతానం ఎక్కువ, ఆకలి ఎక్కువ, ఏం ఉండేది కాదు. భక్తుల్ని భగవంతుడు అలా పరీక్షిస్తాడు పాప. కొద్ది రోజులు ఏదో గడిపారు, కానీ ఒకరోజు మాత్రం చాలా ఇబ్బంది అయిపోయిందండి పాప వాళ్ళకి, కష్టం వచ్చింది. లలిత పతివ్రత తిలకం భువంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువుల ఆకటి చిచ్చుచే కృశిల్చి మలమల మాడుచు మానసం విరియంగా పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృత పాండులై తను చేరి వేడిన వీణులు సూడినట్లయైన ఒకనాడు వగచి నిజాతినాతు చేరి ఇట్లని పలికెనో జీవితేశ తట్టుముట్టాడినట్టి పేదరికమిట్లు నొంపదీనికుపాయమూహింపవైతి. ఆయన భార్య చాలా ఉత్తమురాలు, సుశీలంటే ఆవిడే. ఎప్పుడూ భర్తకు వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడలేదు. ఆయన ఏమి తెచ్చినా తేకపోయినా, దిక్మాలాడా నీకు నన్ను అంటగట్టారు, ఇంట్లో ఏమీ లేవు అని తిట్టేది కాదు పాపం, అలాగే కాలక్షేపం చేస్తూ ఉన్నది. కానీ ఆవిడకు కూడా సహనమునకు ఒక హద్దు అంటూ ఉంటుంది. ఆ హద్దు దాటిపోయే ఇబ్బంది కలిగిందనమాట ఒకనాడు. పిల్లలంతా ఆడ మగ అందరూ ఆకలికి తట్టుకోలేక, అప్పటికి 10 రోజుల నుంచి సరైన తిండి లేక, రోజు ఎంత పులుసు పోస్తూ ఉంటే ఏం తట్టుకుంటారు, అన్నం మెతుకు తినక్క బతుకు మీద విరక్తి వచ్చి తట్టుకోలేక డొక్కలు ఎండిపోతూ ఉంటే ఏడుస్తూ అమ్మ దగ్గరకు వచ్చారు. దొడ్లో అరటి చెట్లు ఉన్నాయట, ఆకులు పట్టుకొచ్చారు. పత్రభాజన ధృతపాణులు వాళ్ళు, ఆకులే కంచములుగా చేత్తో పుచ్చుకుని వాళ్ళు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ ఆకలికి చచ్చిపోతున్నాం, ఎక్కువ వద్దు, గుప్పిడు పెట్టు, అందరం తలో గుప్పిడు తిని బతుకుతాం, ఎంత అన్నం వద్దు చాలు, ఎంతకంటే వద్దు బాబో, ఎంత అన్నం 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 అని ఏడ్చేశారు పాప. అన్నమో రామచంద్ర అన్నారు వాళ్ళు, అన్నమో కృష్ణచంద్ర అనకుండా. అప్పుడు మాత్రం ఆవిడ హృదయం కంపించింది, చెవుల్లో సీసం కరిగించి పోసినట్టయింది. తల్లికి ఎప్పుడు బాధ కలుగుతుందో తెలిసిన, పిల్లలు అన్నం పెట్టమంటే అన్నం పెట్టలేని దుస్థితిలో ఉన్నప్పుడే అన్నారు. తల్లులకి పిల్లలు ఆకలి చూడటం ఇష్టం ఉండదు పాపం. గతగతలాడిపోయింది ఆవిడ. ఛీ, ఎందుకంటే బంగాళాఖాతంలో దూకి చచ్చిపోతే బాగుండు అంటే వాళ్ళు ఉంటే అరేబియా సముద్రం దగ్గర కదా, ఇప్పుడు పోరుబందర్ అంటున్నాం కదా, అదే కుచేలుడు ఊరు అంటే. ఇప్పటికీ ఆ కుచేలుడు కట్టిన గుడి ఉంది చూడండి. ఈసారి గుజరాత్లో పోరుబందర్కి వెడితే సుధామపురం అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి రోజు పుతలీబాయి గాంధీ గారి తల్లి ఆ సుధామపురంలో ఉన్న కృష్ణుడి యొక్క మందిరాన్ని, కుచేలుడు కట్టించిన మందిరాన్ని రోజు దర్శించుకుని అటుకులు నివేదన చేసేది. చాలా గొప్ప ఊరు అది. ద్వారకానగరం నుంచి పోరుబందర్ చాలా దగ్గర వెళ్ళి చూడాలి. ఎప్పుడు ఇంట్లో కూర్చుని భోజనం చేసి పడుకుంటే ఉపయోగం ఉంది పొట్ట పెరగడం తప్ప? అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటే ఈ పొట్టలో సద్బుద్ధులు చేరతాయి, పొట్టలో మంచి బుద్ధులు చేరతాయి, దుర్బుద్ధులు తొలగిపోతాయి, తద్వారా ముక్తి కలుగుతుంది. అందుకని సముద్రంలో దూకి చావాలన్నంత బాధ కలిగిందనమాట ఆవిడికి. వెంటనే భర్త దగ్గరకు వచ్చింది. ఆయన ఆ సమయంలో కూర్చుని డయ్యం డక్కు అదేం గుణ ఇవన్నీ చదువుకుంటున్నాడు. మళ్ళీ ఒక్క క్షణం ఆయన ఆపి, స్వామి ఎప్పుడు ఈ వ్యాకరణమేనా, ఎప్పుడు ఈ వేద పఠనమేనా, వేదన నీ చెవిలో పడ్డం లేదా? పేదరికం అంతకంతకీ మనల్ని చుట్టుముడుతోంది, పీడిస్తోంది, బాధిస్తోంది. నువ్వు ఈ దారిద్ర్యం నుంచి ఎలా బయటపడాలో తగిన ఉపాయం ఆలోచించటం లేదు. దారిద్ర్యం ఉన్నవాడు ఉపాయం ఆలోచించాలి, ఉపాయం ఆలోచించకపోతే పిల్లలు కనకూడదు. పిల్లల్ని పోషించడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించుకుని ఇంట్లో కూర్చునే ఆ నారు పోసిన వాడే నీరు పోస్తాడంటే ఎదుగు పోస్తాడు? నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా. మన ప్రయత్నం చేయకపోతే ఏ భగవంతుడు మనకి సాయం చేయడు. కర్మములకు తగు ఫలములు కర్ములకు నడంగ రాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర. కర్మములకు తగిన ఫలితాలు ఇస్తాడు పరమాత్మ. నువ్వు పని చేస్తే పనికి తగిన ఫలితం ఇస్తాడు, ఉద్యోగం చేస్తే దానికి తగిన జీతం ఇస్తాడు, వంట చేస్తే వంటకి తగిన భోజనం ఇస్తాడు, పారాయణ చేస్తే పారాయణకి తగిన ఫలితం ఇస్తాడు, ఎవడన్నా తిడితే దానికి తగిన ఫలితం గోప మీద ఒకటి కొట్టిస్తాడు పక్కవాడి చేత. ఇలా తమ తమ కర్మములకు తగిన ఫలితములు పరమాత్మ ఇస్తాడు. ఏ కర్మ చెయ్యని వాడికి పరమాత్మ ఏమీ ఇవ్వడు, ఎందుకంటే పరమాత్ముడు నిష్కర్ముడు, ఆయనకి ఏ కర్మతో సంబంధం లేదు. నువ్వు చేసిన పనికి తగిన ఫలితమే ఇస్తాడు. కాబట్టి ఎవరైనా సంపద పొందాలంటే ముందు ఒక కర్మాచరణము చెయ్యాలి, ఒక పని చెయ్యాలి. ఏ పని చేయకుండా అలా అరుగు మీద కూర్చుని దేవుడు ఇవ్వకపోతాడా అంటే ఎలా ఇస్తాడు? నా మాట విను, దీనికి తగిన ఉపాయం ఊహించు అనగా ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు ఆయన. నాకు చదువు తప్ప మరేం తెలియదు అనగా, అప్పుడు ఆవిడ ఉత్తమురాలు కనుక మంచి సలహా ఇచ్చింది, సరి అయిన భార్య కనుక సరియైన సలహా ఇచ్చింది. బాలసుఖుడైన పద్మపత్ర నేతృకాననేగి దారిద్ర్యాంధకార మగ్నులైన మమును ధరింపుము హరికృపా కటాక్ష రవి దీప్తి వడసి మహాత్మనీవు. నీకు చిన్నప్పటి మిత్రుడు కృష్ణుడు అని చెప్పావు. శ్రీకృష్ణుడు నువ్వు కలిసి కొంతకాలం కాశీలో సాందీపని అనే గురువు దగ్గర చదువుకున్నారు అని నీవు నా పెళ్లి సమయంలో చెప్పావు. ఆయన మహాత్ముడు, భగవంతుడు, గోవిందుడు. కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలు తక్షణం తొలగిస్తాడు. ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళు. దారిద్ర్యం ఒక కటిక చీకటి, చీకటి తొలగాలంటే సూర్యకాంతి కావాలి. శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం, ఆయన చూపులు సూర్యకాంతి, ఆయన చూపులనే సూర్యకాంతితో దారిద్ర్యం అనే అంధకారం పటాపంచలైపోతుంది. చూడండి, ఎప్పుడైనా కటిక చీకటిగా ఉన్నప్పుడు సూర్యుడు వస్తే ఏమవుతుంది? చీకటి పోతుంది. కృష్ణానుగ్రహం అనే కాంతి వస్తే దారిద్ర్యం తొలగిపోతుందన్నమాట. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు అనుమానం రావచ్చు, నాకు పెళ్ళయ్యింది, ఇంతమంది పిల్లలు పుట్టారు, నా పెళ్ళికి కృష్ణుడికి ఆహ్వానం పంపలేదు, ఆయన రాలేదు. ఆయన వివాహాలు చాలా చేసుకున్నాడు, ఆయన దగ్గర నుంచి నాకు ఆహ్వానం రాలేదు, నేను వెళ్ళలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, అది కూడా 64 రోజులండి వాళ్ళు, ఓన్లీ 64 డేస్ క్లాస్మేట్స్ వాళ్ళు. శ్రీకృష్ణుడు కేవలం గురుకులములో 64 రోజులు మాత్రమే చదువుకున్నాడు. 64 విద్యలు 64 దినంబులంతన వారల నెరవాదులైన కథమున నిరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశ అని సాందీపుని దగ్గర సంబంధించినటువంటి ఘట్టంలో పద్యం ఇది. 64 విద్యలు 64 రోజుల్లో కృష్ణుడు బలరాముడు గురువుగారు ఒక్కసారి చెబుతూ ఉంటే విని నేర్చుకుని కంఠస్థం చేసి అప్పగించారు తప్ప ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పండి అనలేదట. 200 సార్లు పురాణం చెప్పి 201వసారి మళ్ళీ కిందకు చూసి ఇంతకీ వామనుడి యొక్క తల్లి పేరు అదితేనా అని కిందకు చూసుకోవాలి. ఇది కలియుగం యొక్క లక్షణం. 201వసారి వామన చరిత్రలో మళ్ళీ వామనుడి తల్లి పేరు అదితీయ లేకపోతే ద్వితీయ. ఇది మానవ లక్షణం, సాధారణ మానవ లక్షణం. వాడు ఆధార్ కార్డు నెంబర్ వాడికి తెలీదు, అసలు వాడి ఫోన్ నెంబరే తెలియదు చాలామందికి. ఎప్పటికి కూడా మీ ఫోన్ నెంబర్ అంటే మా ఫోన్ నెంబర్ ఏమే నా ఫోన్ నెంబర్ అంతా అంటాడు. ఇంకా అంతవరకు కొంతవరకు అదృష్టం అనుకోండి, అసలు వాళ్ళ ఆవిడ పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అసలు చిట్టి పక్షి అక్షి అని పిలవడానికి ఈ అసలు పేరు మర్చిపోయారు. ఈ మానవుల యొక్క జ్ఞాపక శక్తి పోవడానికి గల కారణం బొత్తిగా బుర్ర ఉపయోగించకపోవటం, అందులో ఈ సెల్ ఫోన్ల మీదకి వచ్చాక దాని మీద ఆధారపడడం అన్నమాట, గూగుల్ మీద ఆధారపడిపోతున్నారు. అప్పుడు వాళ్ళకి ఏం గుర్తుంటుంది, 64 రోజుల్లో 64 విద్యలు గురువుగారు చెబుతూ ఉన్నంత మాత్రం చేతనే విని తక్షణం అప్పగించారు తప్ప మళ్ళీ ఇంకోసారి చెప్పమని అడగలేదు. అందుకని వాళ్ళు నిజమైన వాక్చాతుర్యం కలిగిన పరమాత్మ స్వరూపులు పండితులు. వాళ్ళు అదే కుచేలుడు ఆ విద్యలు 20 ఏళ్ళు నేర్చుకున్నాడు. 20 ఏళ్ళు గురువుగారి దగ్గర ఉంటే ఆ 20 ఏళ్లలో 64 రోజులు మాత్రమే కృష్ణుడితో బలరాముడితో స్నేహం చేశాడు ఆయన. ఎంత తక్కువ స్నేహం చూడండి, అయినా యావజ్జీవితం గుర్తుపెట్టుకున్నాడు, ఆయన గుర్తుపెట్టుకున్నాడు, కృష్ణుడు గుర్తుపెట్టుకున్నాడు. అది మైత్రి అంటే. మనం ఎన్నాళ్ళు కలిసి ఉంటే ఉపయోగం ఉంది, 70 ఏళ్ల స్నేహం ఏంటంటే బయటకు వచ్చి కొట్టుకు తెచ్చిపోతే ఇంకా 70 ఏళ్ళు ఏంటి 80 ఏళ్ళు ఏంటి ఏం ఉపయోగం లేదు. స్నేహం అంటే ఏమిటో కుచేలుడి దగ్గర కృష్ణుడి దగ్గర చూసి నేర్చుకోవాలి. ద్రౌపదుడు ద్రోణుడు 15 ఏళ్ళు చదువుకున్నారు, ఏం లాభం? ద్రౌపదుడు ద్రోణుడిని పిలకబట్టుకు బయటికి గెంటేశాడు, నీవెంత నీ బతికి ఎంత అన్నాడంతే. దాంతో ద్రోణుడు ఈయన మీద కక్ష కట్టాడు. ఈయన అంతా ఆయన చూశాడు, ఆయన అంతా ఈయన చూశాడు, ఒకళ్ళొకడు చంపుకున్నారు. ద్రోణుడు తెచ్చాడు, ద్రౌపదుడు తెచ్చిపోయాడు, ఈ వంశం వాళ్ళు పోయారు, ఆ వంశం పోయారు, చివరికి అశ్వత్థామ తప్ప ఎవరు మిగలలేదు. మిగిలిన అశ్వత్థామ కూడా 3000 సంవత్సరాలు కుష్ఠరోగం అనుభవించి చిప్పుడు విముక్తి పొందాడు. స్నేహితుల మధ్యలో కక్ష వస్తే జీవితాలు ఇలా పాడైపోతాయి, ఫ్యాక్షనిజం అలా నేర్చుకున్నారన్నమాట. చూచారా, కాబట్టి కృష్ణుని చూచి మైత్రి పెంపొందించుకోవాలి. ఎప్పుడు ఎవరితో వాదోపవాదాలు చేయకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరితో ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలియదు. ఇవాళ నువ్వు అవతలవాడు పనికి మనలాడు సన్నాసి అనుకుంటావు, రేపు పొద్దున వాడే మహాత్ముడు అవ్వచ్చు, వాడే పీఠాధిపతి అయిపోవచ్చు, లేక వాడే ముక్తినిచ్చే స్థాయికి వెళ్ళచ్చు. అన్నీ మన చేతిలో ఉంటాయనుకోకుండా ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసిన వాడే భగవంతుడు. ఇప్పుడు ఆవిడేమంది, చాలా తక్కువ స్నేహం మీ ఇద్దరిది. ఆయన చూస్తే ప్రభువు, నువ్వు చూస్తే ఉట్టి పేదవాడివి. ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళవచ్చా లేదా అని లోపల శంకిస్తున్నావని నాకు తెలుసు. ఆ బెంగ నీకు అక్కరలేదు. వరదుడు సాధుభక్త జన వత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయంపగవున్నవాడు నీవరిగిన నిన్ను దూచి విభుడప్పుడయిచ్చు అనూన సంపదల్. శ్రీకృష్ణుడు వరదుడు, వరాలు ఇచ్చేవాడు ఆయన. ఆయన మొదటి లక్షణం వరాలు ఇవ్వడమే. భక్తితో కృష్ణ అంటే చాలు, తనంత తాను అక్కడికి వచ్చి నీకేం కావాలని అడుగుతాడు, అందరికీ ఇచ్చేస్తాడు. మళ్ళీ సాధుభక్త జనవత్సలుడు, అందులో కూడా సాధువులన్నా భక్తులన్నా ఆయనకి ఎక్కువ ప్రేమ, వారి మీద వాత్సల్యం చూపిస్తాడు, వాళ్ళని బిడ్డల్ని ప్రేమించినట్టు ప్రేమిస్తాడనమాట. మీ అందరికీ వరాలు ఇచ్చేవాడైనా మళ్ళీ ప్రిఫరెన్స్ ఒకటి ఉందన్నమాట, సాధువుల మీద భక్తుల మీద ఎక్కువ వాత్సల్యం చూపిస్తాడు. మీరందరూ సాధువులు భక్తులు అనుకుందాం, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాట, మీరు ఎవరికి ఎక్కువ ఆర్తి ఉందో వారి దగ్గరకు వస్తాట. ఎవరు ఎక్కువ కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గరికి పెడతాడు. తల్లికి 3 కొడుకులు ఉన్నారండి, అందరికీ టిఫిన్ పెట్టాలి, కానీ ముందు 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళేవాడికి పెట్టి ఆ తర్వాతే 10 ఇంటికి వెళ్ళే వాళ్ళకి పెట్టి, ఇంట్లో కూడా ఉండే మొగుడు ఎప్పుడు పింఛన్ తింటూ ఉంటాడు కనుక ఆయనకి 11 ఇంటికి లంచ్ ఒకేసారి పెడుతుంది. ఎందుకంటే అక్కడ వీడు ఆఫీస్కి వెళ్ళాలి కనుక. అంత మాత్రం చేత వాడికి ప్రేమ లేక కాదు. ఎవరికి ముందు హడావిడి ఉన్నదో వారికి పెట్టాలి. అలాగే పరమాత్ముడు కూడా ఈ భక్తులలో కష్టాలలో ఉన్నవాళ్ళు, బాబు కృష్ణ మేము ఆర్తితో పిలుస్తున్నాం తక్షణం రక్షించాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభయం ఇస్తాడు. ఇవ్వాలంటే ఆయన దగ్గర ఉండాలి ముందు. అందుకే ఇందిరావరుడు లక్ష్మీ వల్లభుడు. ఆయన లక్ష్మి ఉంది కాబట్టి తక్షణం వెళ్ళి ఏదైనా చేయగలుగుతున్నాడు. చాలామంది దగ్గర డబ్బు ఉందండో, కోట్లు కోట్లు ఉంటాయి, కట్ల కట్లు ఉంటాయి, ఏం లాభం? కరుణ ఉండదు, జాలి ఉండదు. జాలి లేని వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా చూసి చూసి అటు చూసి 10 రూపాయలు పెట్టిపోతాడు. దయాపయోధి ఆ భగవంతుడు, కరుణాసముద్రుడు. అందువల్ల ఉండడమే కాదు ఎంతైనా ఇచ్చేస్తూనే ఉంటాడు ఆయన. అందుకే ఆయన భగవంతుడు. ఆయన కుశస్థలీపురంలో ద్వారకానగరంలో యాదవులు సేవిస్తూ ఉండగా పరమ పవిత్రమైన సుధర్మాసభలు అపూర్వ సింహాసనం మీద ఆశీనుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నీవు వెళ్ళావంటే నిన్ను చూచి తక్షణం లెక్కలేనని సంపదలు ఇస్తాడు. అన్నీ ఇన్ని అనడానికి వీలు కానని సంపదలు నీకు ఇస్తాడు. ఆయన గొప్పతనం ఇంకా చెబుతున్నాను విను. కళ్ళల్లో తను మున్నెరుంగని మహాకష్టాత్ముడై నట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైనయుచ్చును సునిశ్చల భక్తిని భజయించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. ఒకడున్నాడు కలలో కూడా కృష్ణుడిని తలుచుకోలేదు, ఎప్పుడు కృష్ణుడిని తిట్టడమే తప్ప మాట వరసకు కూడా తలుచుకోలేదు. వాడు పరమ నీచుడు, నికృష్టుడు. అటువంటి వాడికి అనుకోకుండా కష్టం వచ్చింది, బలం తొలగిపోయింది, ఆపదలు వచ్చాయి. ఆపదలు తట్టుకోలేక ఎంతో పూర్వం కృష్ణుడిని తిట్టాననే విషయం మర్చిపోయి, కృష్ణుడు దేవుడు కాదన్న విషయం మర్చిపోయి, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణుడే రక్షించాలి కనుక, కృష్ణ ఇదివరకు నేను చేసిన అపరాధాలు క్షమించు, నన్ను రక్షించు, నీవు తప్ప నాకు దిక్కులేదు, నీవే తప్ప ఇతఃపరంగరుగా మన్నింపందగుందీను నిన్నన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమనాలి, సాధారణ జీవైతే ఏమిరా ఇన్నాళ్ళు నన్ను తిట్టావా, ఒక్కనాడు తలుచుకోలేదా, ఇప్పుడు కష్టం వస్తే నేను కావలసి వచ్చానా, చిప్పో అంటాడు సాధారణదేవి. కానీ ఆయన ఏం చేస్తాట, ఇన్నాళ్ళు నన్ను తిట్టావా పర్వాలేదు నాయన, ఇప్పుడు కష్టం వచ్చి పిలిచావా అని తక్షణం అక్కడికి వచ్చి పాతవి మరిచిపోయి తనను తాను కూడా సమర్పించుకుంటాట. నేనే నీ సేవకుండా అంటాడు. తనను తాను సమర్పించుకునేవాడు ఎవడు ఉండడండో, ఆత్మదానం వాడు చేస్తాడు. 10 రూపాయలు అడిగితేనే వెళ్ళి పారిపోతాడు, 2 రోజు ఓపెన్ చేసానికి రారే. అటువంటిది ఏకంగా తనను తాను ఎవడు సమర్పించుకుంటాడు, ఆయన తన్నైన ఇచ్చును తనను తానే సమర్పించుకుంటాడు. ఈ మధ్యన ఒక ఆయన పురాణం చెబుతూ తన్నైన ఇచ్చును ఒక తన్ను ఇస్తాట ఆయన. తన్నడం కాదు కర్మ, మా ఇదారి వ్యాఖ్య వీళ్ళు. ఇక అటువంటిది దుర్మార్గులు కూడా తలుచుకుంటే పాతవి మరిచిపోయి అనుగ్రహించే పరమాత్మ నిశ్చల భక్తితో నిత్యం తలుచుకునే నీకు సంపదలు ఇవ్వకుండా ఉంటాడు. నువ్వు పరమభక్తుడివి, ఇంట్లో ఎప్పుడు కృష్ణుడే తలుచుకుంటూ ఉంటావు కనుక కృష్ణుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఇక మారు మాట్లాడక, ఆలస్యం చేయక ద్వారకానగరానికి వెళ్ళు. ఆయన పాదాలు ఆశ్రయించమనగానే ఆయన ఆనందపడిపోయాడు. ఇది సలహా అంటే, ఇది మంచి ఆలోచన అంటే. ఎలా దొంగతనం చేసి సంపాదిద్దాం, ఎవడి పొట్లు కొట్టి సంపాదిద్దాం అనే సలహా ఇవ్వకుండా పరమాత్మను ఆశ్రయించమన్నావు. ఆహా భార్యామణి, నువ్వు కదా అర్ధాంగి అంటే అనుకున్నాడు ఆయన. అని పలికిన అమ్మానిని సునయోక్తుల కలరి భూమిసురుడా కృష్ణుం కననేగుట ఇహపర సాధన మగునని మదిదలంచి తనసతితోడన్. ఇలా ఆవిడ పలకగానే ఆ మంచి మాటలకి పొంగిపోయాడు ఆయన. ఇప్పుడు నిజంగా ఆయన బ్రాహ్మణయ్యట. ఎందుకనంటే మంచి మాటలు విని ఆనందించినవాడు భూసురుడు అని పిలువబడతాట. మంచి మాటలకి పులకిస్తే ఇతరులలో ఉన్న శక్తిని గుర్తించి వారిని గౌరవిస్తే వాడు ఉత్తమ విప్రుడు అనిపించుకుంటాడు. అలా అనిపించుకున్న ఆయన భార్యామణి చేసి తిరిగాడు. నీవు చెప్పింది సరి అయినటువంటి సూచన, సలహా, ఇది నాకు నచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మను చూడడం వల్ల ముందు ఇహము లభిస్తుంది, తర్వాత పరము లభిస్తుంది. ముందు ఇహం బాగుంటే కదా ఆ తర్వాత పరం సంగతి ఆలోచించేది. ఇహం ఇలా ఏడిస్తే ఇక పరం గురించి ఏం ఆలోచిస్తాం, కడుపు మాడిపోతుంది. అప్పుడు పారాయణ చేయండి, మీకు పరం ఇస్తానంటే చచ్చినా చేరేవారు కూడా. పొద్దున్నే లేవగానే ఒక చెంబుడు కాఫీ పోసామా, ఇక గురువుగారికి జై అని అప్పుడు పారాయణ చేయగలుగుతారు. అంతేగాని నీకు కాఫీ వద్దు, టీ వద్దు, ఉపవాసంతో చెయ్యంటే 7 రోజులు మళ్ళీ ఇంక జీవితంలో ఒక్కడు పారాయణకి రాడు. ముందు ఇహం ఉండాలి. భగవంతుడు ఎప్పుడు ఇహం ఇచ్చి తర్వాత పరం ఇస్తాడు. కానీ మళ్ళీ ఏమిటి కానింది ఆవిడ, మహారాజు దగ్గరికి, భగవంతుని దగ్గరికి, గురువుల దగ్గరికి, పారాయణ పరుల దగ్గరికి, పౌరాణికుల దగ్గరికి వెళుతున్నప్పుడు ఒట్టి చోత్తో వెళ్లకుండా ఏదో ఒకటి సమర్పించాలని శాస్త్రం చెబుతున్నది. లేకపోతే మానేయకండి సుమ వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళడం మానేయకండి. అయ్యో ఇలా అన్నారు కదా ఈ పారాయణ పొరులకు ఏదో ఇవ్వాలేమో లేని పొరుగోడమని మానేమని కాదు, అవకాశం ఉంటే అన్నాడు అక్కడ మళ్ళీ. నిరవకాశాహి విధయ సావకాశాన్ విధిని బాధంతే. కాబట్టి నిశ్చింతగా ఉండండి, శక్తి ఉన్నప్పుడు 10 రూపాయలు ఇవ్వగలిగితే ఇస్తాం, లేకపోతే లేదు. ఏదో ఒకటి ఇమ్మన్నాడు. ఆ కృష్ణుడు మిత్రుడు, ప్రభువు, దైవం ఒకటి కాదు, అన్ని లక్షణాలు ఉన్నవాడు ఆయన. అటువంటి మహాత్ముడి దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళగలను? నీవు చెప్పిన ఎట్ల రాజేవనేత్రు పాదపద్మంబులాశ్రయింపంగ మనకు పరమశోభనమా చక్రపాణికిప్పుడు కానుకేమైన కొంపోవగలదే మనకు అన్నాడే. నీవు చెప్పినట్టుగా ఆ పద్మాక్షుణ్ణి ఆశ్రయిస్తే మనకి పరమశుభములు కలుగుతాయి. కానీ అంతటి మహానుభావుడి దగ్గరికి వెళుతున్నప్పుడు ఏదైనా ఒక కానుక పట్టుకెళ్ళడం ధర్మం కదా. ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇంట్లో ఏముంటాయి, ఏమైనా ఉంటే పిల్లలు ఎందుకు అన్నం అంటారు. మాట వరుసగా బియ్యం గింజ లేదు, చేగోడీలు లేవు, జంతికలు లేవు. జంతికలు ఉంటే గొంతికలు ఎప్పుడూ వేసుకునేవారు వాళ్ళు. మరి ఎలా? ఆవిడ ఒక ఉపాయం చేసింది. యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్ అన్నారు మూలంలో. పక్కన కొంతమంది విప్రుల ఇళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గుప్పిడి చొప్పున 4 గుప్పిళ్ళు అటుకులు యాచించి తెచ్చిందట. యాచత్వ చతురోముష్టీన్, కేవలం 4 గుప్పిళ్ళు అటుకులు మాత్రమే యాచించి తెచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం. ఏమిటి అనుమానం రావాలి? వాళ్ళకు ఒక నియమం ఉంది, ఎవరిని యాచించకూడదు. యాచించి బతికితే ఎప్పుడో బతికేవారు వాళ్ళు. ముష్టి తెంపుచ్చుకుని ఏమండో అని అడుక్కుని బతికేవారుగా. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా పక్కవాడిని యాచించకూడదనే నియమంతో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు యాచించింది ఆవిడ? తన కోసము యాచించకూడదు, కానీ భగవంతుని కోసం యాచించడం కంటే పుణ్యకార్యం లేదుగాక లేదు. నీ కోసం అడక్కు, కానీ నువ్వు గుడి కడుతున్నావు, గుడి కోసం అడుగు. నువ్వు పీఠం కడుతున్నావు, దానికోసం అడుగు. ఓ ఆశ్రమ స్థాపన చేస్తున్నావు, దానికోసం అడుగు. నీ కోసం అడక్కు. నా దగ్గర కూడా వచ్చాడు, ఆశ్రమ స్థాపన చేస్తున్నాను, డొనేషన్ ఇవ్వండి అన్నాడు. నేను డొనేషన్ అందులో వేసి ఇంతకీ ఆశ్రమం పేరు ఏమిటంటే గృహస్థాశ్రమం అండి అన్నాడు. గృహస్థాశ్రమం, మీరందరూ గృహస్థాశ్రమం స్థాపిస్తున్న వాళ్ళే. గృహస్థాశ్రమానికి మాత్రం చందా అడగకూడదు, ఇంకా వేరే ఆశ్రమాలకు అడగండి పర్వాలి. చక్క మా రాముడి గారు ఉంటున్న ఆశ్రమం ఉందనుకోండి, గోవిందరాజులు ఎంత గొప్పవాడండి. ఎల్లారెడ్డిపేట అని ఉంటుంది, వరంగల్ నుంచి దాదాపు 2-3 గంటలు ప్రయాణం చేస్తే ఆ ఎల్లారెడ్డిపేట. మీరుండే ఊరి పేరు ఏంటండి? మీ ఊరి పేరు ఏంటన్నారు? అది పక్కనే గొల్లపల్లి. ఆ ఎల్లారెడ్డిపేటకి నేను 2009 ఉపన్యాసానికి బతిమాలి పిలిచాడు ఆ గోవిందరాజులు. దాదాపు 110 ఏళ్ళు బతికారు కదండి ఆయన. ఎన్నాళ్ళు బతికారు గోవిందరాజులు గారు? 103 ఏళ్ళు బతికాడండి ఆయన. సరే, అటువంటి మనుషులు మీరు చూసి తీరాలి. 103 సంవత్సరములు హాయిగా బతికారు. నేను వెళ్ళేనాటికే ఆయనకి 90 ఏళ్ళు. వెళ్ళగానే ఇద్దరిని ఇదిగో పడుకోబెట్టండి అన్నాడు ఆయన. ఆయన అప్పుడు పడుకుని లేవలేకపోతున్నారు, ముసలివాడు ఇప్పటికే 90 ఏళ్ళు దాటే కదా. ఇద్దరు పట్టుకుని కాళ్ళ మీద పడుకోబెట్టారు. మళ్ళీ ఇద్దరు పైకి లేపారు. నేను అన్నాను, ఇంత పెద్దవారు ఎందుకండి నా కాళ్ళ మీద పడతారంటే, నీ పురాణమును విన్నాను నేను టీవీలో, నాకు మీలో కృష్ణుడే కనపడుతున్నాడు, నేను సాష్టాంగమే పడతానన్నాడు ఆయన మహాత్ముడు. ఈ మధ్యనే వెళ్ళిపోయాడు ఆయన. ఆ మహాత్ముడు తన దివ్యశక్తితో, ఆయన చేసుకున్న ఉద్యోగం చిన్న ఉద్యోగం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఎందులో పనిచేశారు ఆ మహానుభావుడు. ఏదో మొత్తం మీద నాకు ఉద్యోగం గురించి ఎందుకు, కానీ రూపాయి పోగు చేసి కాశీలో ఇప్పుడు మన రామశెట్టి గారు వాళ్ళు ఉంటున్న ఆశ్రమ స్థాపన చేశాడు ఆ పుణ్యాత్మ. ఆ ఆశ్రమంలో నేను 2010 9 రోజులు ఉండి చక్కగా వాళ్ళకు కూడా కాస్త కాశీఖండని చెప్పి నేను నా కోసం ఉన్నాను. అప్పుడు జనాన్ని తీసుకురాకుండా కొద్దిమందితో ఉన్నాం. ఉజ్జయినిలో కూడా ఆశ్రమం ఉన్నది. ఆయన స్వీయ ధనం, తన ధనం, లోకశ్రేయస్సు కోసం ఎవరన్నా ఇచ్చిన కాస్తో కోస్తో డొనేషన్ తన కోసం ఎప్పుడు అడగలేదండి, ఆయనకు అవసరం కూడా లేదు. ఈ ధర్మ కార్యక్రమం కోసం, ఆశ్రమం కోసం అడిగి తీసుకుని కట్టాడు ఆ పుణ్యాత్ముడు. అసలు ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ప్రాణి గొప్పవాడు. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా ఉంటారు. మొన్నే రఘురామ శర్మ గారు వారింట్లో ఉన్నాను నేను అప్పుడు, రఘునాథ శర్మ గారు ఆ ఎల్లారెడ్డిపేటలో, అస్సలు ఆ తాటాకు పందిరి లేకపోతే ఆ వెదురుకర్రల పాత కొంపలోనే ఉంటూ కొత్త ఇల్లు కట్టకుండా ఇదే ఆశ్రమంగా ఉండాలని భావించి ఉన్నాడు ఆ పుణ్యాత్ముడు. నేను ఆ ఊళ్ళో 3 రోజులు ఉన్నాను, నా శరీరం ఒక రకమైన గగురు పట్టుకు గురైందనమాట. వరంగల్ నుంచి వెళ్ళాలి, ఇంటీరియర్ తెలంగాణ ప్రాంతం అది. ఆ మహాత్ముల్ని చూచాక సాధకులంటే ఇలా ఉంటారా, ఇంత నిస్వార్థంగా బతుకుతారనిపించింది. అందరూ అలాగే ఉన్నారండి, అక్కడ ఉన్నది ఇచ్చేయడమే, పుచ్చుకోవడం గురించి తెలియదు. వ్యాపారంలో ధర్మం, ప్రవర్తనలో ధర్మం, అన్ని ధర్మములే, సర్వధర్మములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కృష్ణుణ్ణి శివుణ్ణి సమానంగా చూస్తారు, అంటే ఇటు వైష్ణవుల్ని ఇటు శైవుల్ని ఇటు స్మార్తుల్ని అందరినీ ఒకే రకంగా పూజించి యావజ్జీవితం ధరించినటువంటి ఒక గొప్ప సంస్కారం కలిగిన వాడు. అదిగో అటువంటి వాడు ఏదైనా యాచిస్తే లోకశ్రేయస్సు కోసం యాచిస్తారు, తమ కోసం అడగలేదు వాళ్ళు ఇప్పుడు. ఏ ఆశ్రమం కోసం? గృహస్థాశ్రమం కోసం కాదు, వ్యవస్థ కోసం, ఆశ్రమం కోసం, ఈ కాశీ ఆశ్రమాల కోసం అడుగుతారు వాళ్ళు అనమాట. మొన్న 80 రోజులు ఎంత ఎదుటి వెళ్ళిపోయి, మొత్తం మీద కొద్ది రోజుల క్రితం వెళ్ళిపోయారు ఆ పుణ్యాత్ముడు. నాకు మళ్ళీ ఆయన కళ్ళ ముందు కనపడుతుంటే ఒక పరమ భాగవతోత్తముడు, ఓ పరీక్షిత్తు లాంటి వాడు కనపడతాడనమాట. అటువంటి వాళ్ళందరికీ మనం శుభం కోరుకోండి ఎప్పుడు కూడా. తేభ్యో నిత్యం నమో నమః అనుకోవాలట.